ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయమునందగ అర్హుడగును. ప్రేమతో స్వామిని మనసారా ప్రార్థిస్తే తప్పక స్వామి కదిలి వస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సిజీ సాయి ప్రకాష్ తో చందు విజయ్ జరిపిన ఈ ముఖాముఖి ద్వారా ఈ విషయం మనందరికీ తెలిసింది. లవ్ టు లవ్ కార్యక్రమం. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మనకందరికీ ఎంతో రమ్యంగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
సాయి శ్రోతలందరికీ స్వాగతం. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యేక ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి కార్యక్రమంలో రెండు అంశాలు మనం విందాం. మొదటి అంశం, ఈనాటి మొదటి అంశాన్ని శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని స్వామి 1997 సంవత్సరంలో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల స్నాతకోత్సవం నాడు ప్రసాదించిన దివ్యోపన్యాసంలోని ఒక చిన్న అంశంతో వింటూ ప్రారంభిద్దాం.
కనుక విద్యార్థిని యందు లేనటువంటి బలము ఎవరి యందు లేదు.
ఇన్ ఫ్యాక్ట్ ద స్ట్రెంగ్త్ ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
యు మే గో ఎనీవేర్ గెట్ ఎ గుడ్ నేమ్.
ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా నువ్వు మంచి పేరు తేవాలి.
రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ వై అండ్ లార్జ్.
ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
ఈ కీర్తి కంటే మించింది మరొకటి లేదు.
There is nothing greater than the good name.
శంకర్ని వారు కూడా చెప్పారు.
శంకర్ ఆల్సో సెడ్,
మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం.
యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
You find the modern youth are extremely proud.
కట్ట గణపతికి వాడు నిలిచేదేంటి ఏమిటి?
వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్లీ?
సత్యం కీర్తి ద్వయం స్థిరం.
ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
కన్సిడర్ దీస్ ట్రూ.
మిగతావంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
జయాభిజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
నెవర్ బి బాదర్డ్ ఆఫ్ ది విన్
నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనము దాన్ని కట్టుకోకూడదు.
నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్
లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
ఇవన్నీ ప్రతి ఒక్క సంబంధమైనటువంటి లక్షణములే.
దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
లా ఆఫ్ నేచర్.
దట్స్ ది లా ఆఫ్ నేచర్.
దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
డోంట్ బి బాదర్డ్ ఆఫ్ దిస్ థింగ్
సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభ జయా జయా.
యూ షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంజ వేస్తూ పోవాలి.
నైదర్ షుడ్ యూ ఫీల్ సాడ్ నార్ ఎలేటెడ్, యూ షుడ్ ఫేస్ లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్.
కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సంస్థలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
Bhagavan expects our students to go all over the world, work in different institutions everywhere, and set an ideal to everybody, and blessing every one of you.
విద్యార్థులకు మరొక చిన్న విషయము.
Another advice to students.
మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
Doesn't matter if you don't get a rank.
మార్కులు తేకపోయినా పర్వాలేదు.
Doesn't matter if you don't secure marks.
రిమార్కులు మాత్రం తేకండి.
But don't get any remark.
అవును స్వామి, ఎప్పుడు నా విద్యార్థులే నా ప్రాపర్టీ అని తమ దివ్యోపన్యాసాల్లో సైతం వెల్లడి చేసేవారు. స్వామి విద్యార్థులకు అందించిన ప్రేమ వాత్సల్యములు నిరుపమానములు. స్వామి చూపిన మార్గంలో నడుస్తూ స్వామి విద్యా సంస్థల నుండి ఉత్తీర్ణులై ఎంతో మంది విద్యార్థులు స్వామికి కృతజ్ఞత తెలుపుకోవడమే కాక ఈ విశాల ప్రపంచంలో ఒక చైతన్యాన్ని తీసుకువచ్చే దీపాల్లా సమాజానికి మార్గ నిర్దేశం చేస్తున్నారు. ఆ కోవకు చెందినవారే శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. క్రిందటి వారం శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మీరు వినబోయే రెండో భాగంలో స్వామి విద్యా సంస్థలలో చదవడం, స్వామికి చేరువలో ఉండటం ఆయన జీవితానికి ఎలా ఒక విశేషమైన అనుభవాన్ని గడించేలా చేసిందో తెలుసుకుందాం.
ప్రధానంగా మీరు స్టేడియం నిర్మాణం ప్రస్తావన తెచ్చారు గనక, స్టేడియం నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు చేసిన కృషి, ఐ థింక్ యూ వర్క్డ్ ఆల్ ద 24 అవర్స్. ప్రజల మెమరీ ఈజ్ నెవర్ షార్ట్ అండి, దే రిమెంబర్ విత్ గ్రేస్. అయితే దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆయనకు ఆటలు అంటే చాలా ఇష్టం, అందుకని చాలా అందంగా, చాలా గట్టిగా, చాలా టైం బౌండ్గా, ఎక్స్పెక్టెడ్ టైం ఆఫ్ కంప్లీషన్కి అంటే ముందు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేశారు. అంటే అక్కడ ఇష్టము ఉంది, చేయాల్సి ఉంది, చేయవలసి ఉంది, అన్ని సమన్వయం చేశారు. ఇది బహుశా మీరు స్వామి చేసిన ఈ మెగా ప్రాజెక్ట్స్ ని దగ్గరగా చూసినందువల్ల కొంత స్ఫూర్తి పొందారా? ఎట్లా అది, ఆ రిఫ్లెక్షన్స్ ఏంటి అని?
అంటే మనకి కొన్ని అంశాలు మనకు ఎలా ఉంటాయనండి, అవి మనకి మన లోపల అవి ఇంబైబ్ అయిపోయి ఉంటాయి. మనం విద్యార్థి దశలో చూస్తున్నప్పుడు అనేక విషయాలు మీరు చూశారు. స్వామి కట్టించిన హాస్టల్ బిల్డింగ్స్ కానీ కాలేజ్ బిల్డింగ్స్ కానీ ఒక డేట్ అంటే డేట్, దానికి అసలు ఇంకా అటు ఇటు మార్చే ప్రసక్తి లేదు. ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు కానీ స్వామి ఇచ్చిన డేట్ అనగానే అందరూ బద్దులైపోయి దాన్ని డెలివర్ చేసేవారు, అది మనం చూసేవాళ్ళం.
ఎగ్జాక్ట్ గా అదే మీ విషయంలో కూడా జరిగిందని చెప్తున్నా.
అంటే అది
మీరు యూ ఆల్సో డిడ్ ద సేమ్ వే. దెన్ ప్రతి వాళ్ళు స్వామి స్టూడెంట్ గా స్వామి నుంచి స్ఫూర్తి పొంది ఆయన అన్నారు అంటే ఆ పని ఆ టైంకి చేయవలసిందే, అయిపోతుంది గ్యారంటీ.
అదేనండి, మనకి ఇక్కడంతా కూడా ఇవన్నీ దైవానుగ్రహాలండి. కొన్ని విషయాల్లో తప్పకుండా మనం దైవానుగ్రహం కింద భావించాలి. నేను స్పోర్ట్స్ అథారిటీకి వెళ్లక ముందు నేను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో పనిచేసేవాడిని. మెట్రో వాటర్ బోర్డులో మళ్ళా దైవానుగ్రహం వల్ల విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామండి. అంటే దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కొన్ని పుస్తకాలు కూడా రాశారు నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ మీద. బట్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా సివిల్ సర్వెంట్ అంటే మ్యాక్స్ వీబర్ డెఫినేషన్ ప్రకారంగా ఎనానిమిటీ ఈజ్ ది ఫస్ట్ యునో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బ్యూరోక్రసీ. నేను చేశానని డంబాలు ఇప్పుడు బ్యూరోక్రాట్ ఇప్పుడు పలకకూడదు. సో అందుకని మీరు స్టేడియంస్ లో కూడా మీరు గచ్చిబౌలిలో చూస్తే మీకు ఎక్కడ నా పేరు
కనిపించదు.
సో మనం వీఆర్ సపోజ్ టు బి అనానిమస్. ఏదో మన వర్క్ మనం కరెక్ట్ గా చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఆ విధంగా మెట్రో బోర్డులో చాలా చక్కని రిఫార్మ్స్ అక్కడ ఉన్న యూనియన్ వల్ల, అక్కడ ఎంప్లాయీస్ వల్ల చాలా చక్కగా తీసుకొచ్చేవాడిని. అక్కడ నుంచి కదల్చడం ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం ఇష్టం లేదు. కాకపోతే నేషనల్ గేమ్స్ ఒకటి చేద్దామని ఆయన అనుకోవడం, నేషనల్ గేమ్స్ అంతవరకు నిర్వహిస్తున్న నా పేరు గల ఇంకొక సుబ్రహ్మణ్యం, వాళ్ళ శ్రీమతి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఆవిడకి ఉద్యోగం రావడం, ఆవిడ ఢిల్లీకి వెళ్ళిపోవడం, ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళిపోదామని అనుకోవడం, ఆ భర్తీ ఎలా చేయాలి అన్నది ఆయన ఆలోచన చేస్తూ ఎవరో వెళ్ళి చెప్పారు. ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, స్పోర్ట్స్ మ్యాన్ ఆయన, ఆయన తీసుకొస్తే బాగుంటుందని. సో స్పోర్ట్స్ మినిస్టర్ అప్పట్లోనే మంత్రి గారు కూడా వెళ్ళి చెప్పడం, సరే సీఎం గారు ఫోన్ చేసి నన్ను అడిగారు, ఇలా నాకు చెప్తున్నారు మీరు మెట్రో బోర్డులో ఉండడమే నాకు ఇష్టం, మీరు కంటిన్యూ అయితే నాకు చాలా సంతోషం, మీరు చాలా విషయాలు చేస్తున్నారు, బట్ ఇదేమో ఒక ఈవెంట్ మనం ఒప్పుకున్నాం, మీకు అభ్యంతరం లేకపోతే నేను పోస్ట్ చేస్తాను అని ఆయన అడిగారు. నేను ఆయనకి సూటుగా చెప్పిన సమాధానం, అయ్యా నేను సివిల్ సర్వెంట్ని, నేను బలానా పోస్టు కావాలని నేను అడగకూడదు, మీరు ఏ పోస్టింగ్ ఇస్తే ఆ పోస్టింగ్ చేస్తాను అని నేను సమాధానం చెప్పాను. అంటే అలా కాదు, మీరు చెప్పండి నాకు, ఎందుకంటే మిమ్మల్ని మార్చడం నాకైతే నాకు ఇష్టం లేదు, ఇప్పుడు అక్కడ మళ్ళా ఎవరైనా వచ్చి చేయగలరా లేదా అనేది అనుమానం, కాబట్టి అందుకు నేను అడుగుతున్నాను. మళ్ళా ఆయనకు అదే చెప్పాను, మీ ఇష్టం అండి, మీరు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వెళ్లి పనిచేయవలసిన బాధ్యత నాది, తప్పకుండా నేను చేస్తాను, అంతేగాని ఇక్కడే చేస్తాను అక్కడ చేయలేను అని నేను ఎప్పుడు చెప్పకూడదు, ఇది గవర్నమెంట్ అని చెప్పి ఆయన పోస్ట్ చేయగానే వెళ్లి స్పోర్ట్స్ లో చేరటం, స్పోర్ట్స్ లో చేరిన తర్వాత కూడా మనకి అనతి కాలంలోనే అన్ని నిర్వహించడం, వాటికి ఆయన క్లియర్ గా నాకేం చెప్పారంటే నాకు స్పోర్ట్స్ గురించి ఏమీ తెలియదు, కాబట్టి ఏం చేసినా మీరు అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండాలి, దాని యాక్సెప్టబిలిటీ ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఆ విధంగా పనిచేయండి అన్నారు. తప్పకుండా అని చెప్పి చేయడం జరిగిందండి. కానీ ప్రతి స్టేజ్లో కూడా వాస్తుని జాగ్రత్తగా పాటిస్తూ దైవానుగ్రహం కోసం ప్రాకులాడుతూనే చేశామండి. అలాగే స్టేడియం నిర్మాణం అయిన తర్వాత వర్కర్స్ అందరికీ కూర్చోబెట్టి చక్కగా ఒక శాంతి హోమం చేయించి వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టించి అందరికీ కొత్త బట్టలు ఇప్పించి ఆ కాంట్రాక్టర్ సహాయంతో వాళ్ళందరూ సంతృప్తిగా ఉంటేనే ఇక్కడ క్రీడలు బాగా జరుగుతాయి, ఎవరికి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అని చెప్పి ఆ ఉద్దేశంతో చేయడం జరిగిందండి. అది ఇప్పటికి కూడా మనం కండక్ట్ చేసిన నేషనల్ గేమ్స్ జాతీయ స్థాయిలో ఎవరూ ఇంతవరకు ఆ స్థాయిలో చేయలేదని చెప్పి వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఇది కేవలం దైవానుగ్రహం అండి, మళ్ళా నాది నేను నొక్కి చెప్తున్నాను, ఎందుకంటే దైవానుగ్రహం లేకుండా సుమారు 10,000 మంది అథ్లీట్స్ వచ్చి హైదరాబాద్ లో ఉండడం, 32 డిసిప్లిన్స్ లో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం, అంతకు ముందే చేసిన సిడ్నీ ఒలింపిక్స్ కంటే ఎక్కువ స్థాయిలో మనం చేశాం. సిడ్నీ ఒలింపిక్స్ లో 26 డిసిప్లిన్స్ ఎన్నో ఉన్నాయి, 8,000 మందే వాళ్ళ అథ్లీట్స్, దానికంటే ఎక్కువ సంఖ్య, కొత్తగా నిర్మాణం చేసిన స్టేడియాలు, జాతీయ స్థాయిలో ఎవరు కూడా ఇలాంటి స్టేడియాలు అంతవరకు కట్టలేదు. మనం నిర్వహించిన తీరుని చూసి ప్రపంచ దేశాలు మనకి తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ఇవ్వడం కానీ వరల్డ్ మిలిటరీ గేమ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగాయండి. ఇవన్నీ కేవలం దైవానుగ్రహాన్ని నమ్ముకోవడం వల్లే జరిగాయండి. చేయవలసిన పని చేయడం, ఫలితాలు వచ్చినప్పుడు మాత్రం అజ్ఞాతంగా వెనకాల ఉండడం, అది నేను అలవర్చుకుంటున్న అలవాటు. కొన్నిసార్లు సఫలీకృతం అవుతాం, కొన్నిసార్లు అవలేం, కానీ అలాంటి వ్యక్తిత్వం ఉంటే సులభంగా ఉంటుంది, హాయిగా రాత్రి నిద్రపడుతుంది.
స్వామి దగ్గర చాలా మంది చదువుకున్నారు, చాలా మంది, 1,000,000 మంది చదువుకున్నారు. అందులో స్వామి విద్యార్థి అనగానే గుర్తొచ్చే పేరు మీరు ముందు అంత ప్రత్యేకత లేదు గాని అని అన్నారు, గాని ఇవాళ సత్యసాయి స్టూడెంట్స్ అనగానే ఎల్వి సుబ్రహ్మణ్యం అనే పేరు వినపడిపోతుంది వెంటనే, మనవారి అనేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఒక భావన. ఇది మీ అడ్మినిస్ట్రేషన్ లో మీరు చెప్పారు ఆ స్కిల్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయటం అది ఒకటి. ప్రధానంగా స్వామి దగ్గరకు వెళ్ళటానికి ముందున్న మీ మనోప్రవృత్తి కొంత అర్థమైంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామంలో వాట్ ఈస్ ద ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆఫ్ భగవాన్ ఆన్ యూ టువర్డ్స్ అవుట్లుక్ లైఫ్ పట్ల?
నేను గట్టిగా విశ్వసించేది ఏంటంటేనండి, ప్రతి మనిషికి ఒక్కొక్క స్థాయిలో ఒక రకమైన ఛార్జ్ లభిస్తూ ఉంటుందండి. బాల్య దశలో, యవన దశలో, విద్యార్థి దశలో, ఒక సంసారిగా ఎదుగుతున్న కొద్దీ కూడా తన యొక్క మనోప్రవృత్తి యొక్క స్థితిని బట్టి తనకి దైవానుగ్రహం లభిస్తూ ఉంటుంది. దైవం మార్గం చూపిస్తూ ఉంటుంది. అందరూ కూడా ఒక నెట్వర్క్ తో వాళ్ళు ఉన్నారండి, గురువులు, ఆచార్య పురుషులు, అవతార పురుషులు,
అవ్యక్త యోగులు,
వీరందరూ కూడా చక్కగా వాళ్ల మధ్యన ఒక ఇంట్రానెట్ లాంటిది ఏదో ఏర్పరచుకుని వారు అందరూ కూడా దాని ప్రకారంగానే వారు చేస్తున్నారు. మనకి మాత్రం తెలియదు. మనకి బాల్య దశలో మన స్కూల్ ప్రైమరీ టీచరు మనకు చాలా ప్రధానం. ప్రైమరీ టీచరు ఒక స్థాయి దాటిన తర్వాత మన చేయి తీసుకెళ్లి ఒక హై స్కూల్ టీచర్ చేతిలో పెట్టి ఆయన నడిపించమంటాడు. హై స్కూల్ టీచర్ ఆ విధంగానే జాగ్రత్తగా మనని 10th క్లాస్ దాకా తీసుకువెళ్లి ఇంకొకరి చేతిలో పెడతాడు. ఈ విధంగా మనం అలా ఎదుగుతూ వస్తుంటాం. సుమారుగా ఇంతవరకు నేను ఆలోచన చేస్తే నా జీవితం అలాగే సాగిందండి. ఒక్కొక్క స్థాయిలో ఒక అవతార పురుషుడు రావటం, స్వామి గాని, జీలగుండ అమ్మ కాని, సద్గురు శివానందమూర్తి గారు కాని, ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కాని, ఒక్కొక్క స్థాయిలో వాళ్ళు రావటం, ప్రగాఢమైన వారి ప్రభావం నా వ్యక్తిత్వం మీద ప్రసారం చేయడం, దేనికి పనికిరాని ఒక వ్యక్తిని ఒక స్థాయి దాకా మలచి నెక్స్ట్ స్థాయిలో ఇంకోళ్ళకి అందించి ఆ మార్గంలో నడిపించడం, ఇది ఒక ఒక ప్రత్యేకమైన అనుభూతి అండి. ఇది తలుచుకున్న కొద్దీ నాకు ఒక ఆనందం ఒక పక్క బాధ్యత ఉన్నది కదా అని చెప్పి లోపల నుంచి హెచ్చరిక, రెండు కూడా నేను అనుభవిస్తూ ఉంటాను. ఎందుకంటే అదేమిటో దైవ కృప, దైవ సంకల్పం ఎలా ఉందో నాకు తెలియదు. ఈరోజు టీటీడీలో చూస్తుంటే అనేక అద్భుతాలు జరుగుతుంటాయండి, అదేమి నేను చేసింది కాదు, ఆయనే చేసుకుంటుంటాడు. కానీ అక్కడ నన్ను నించో పెట్టించాడు, నేను అక్కడ నించున్నాను కాబట్టి నేను చేసిందిగా కొంతమంది భావిస్తారు, నాకు తెలుసు నేను చేయలేదని. ఇది ఒక గమ్మత్తుగా జరుగుతుంటుంది. ఆ విష్ణు మాయలో ఇవన్నీ జరిగిపోతుంటాయి. అనేక సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కుంభమేళాలో వెళ్లి పాల్గొందామని అనుకున్నారండి. చాలా ప్రయత్నం చేశారు, ఎప్పుడూ వీలు కాలేదండి. ఎందుకు వీలు కాలేదు తెలియదు. మహాకుంభమేళా ఇక్కడ ఉన్నది, ఈసారి ప్రయాగలో చేస్తున్నారు, మీరు పాల్గొంటే బాగుంటుంది అని కంచిమఠం నుంచి నాకు చిన్న సందేశం ఆ స్వామివారు పంపించారు. బాలస్వామి స్వామివారు పంపించారు కబురు, అది నాకు ఆజ్ఞతో సమానం అని చెప్పి మా అధికారులతో కూర్చుని ఒక బృందాన్ని తయారు చేసి వెంటనే అక్కడ యూపీ గవర్నమెంట్ ఉత్తరం రాసి ఈ అధికారులను ఇక్కడి నుంచి పంపించి వీళ్లు వెళ్లి వాళ్ళని కలవడం, వాళ్ళు ఉత్సాహపడిపోయి అమ్మో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వస్తున్నారు చాలా సంతోషం అని వాళ్ళ స్థలం మాకు చూపించడం, మళ్ళా మా గ్రూప్ వాళ్ళు వెళ్ళడం, అక్కడ దేవాలయం కట్టేయడం అన్ని టకటకటకటక జరిగిపోయాయండి. నా ప్రమేయం లేదండి ఇందులో, నేనేమి చేయలేదు, స్వామివారు చేయించుకున్నాడు. ఇదొక ఎత్తు. దేవాలయం నిర్మాణం చేసిన స్థలం ఎంపిక ఒక అద్భుతం. గంగాక్షేత్రం, గంగానదీ క్షేత్రంలో ఎక్కడైతే మన దేవాలయాన్ని నెలకొల్పామో సరే తూర్పు దిక్కుగా ఉండాలని చెప్పి వీళ్ళు కట్టారు, అంతే తప్ప ఇంకే క్యాలిక్యులేషన్స్ చేయలేదు. రథసప్తమి నాడు సూర్యకిరణాలు నేరుగా వచ్చి స్వామివారి పాదాల మీద పడ్డాయండి. మళ్ళా ఒకరోజు ముందు కిరణాలు ఇటు వెళ్లాయి, ఒకరోజు తర్వాత కిరణాలు అటు వెళ్లాయి. రథసప్తమి రోజు నాడు మాత్రమే ఆ సూర్యకిరణాలు వచ్చి స్వామి పాదాల మీద తాకాయి. ఇలాంటి అద్భుతాలు స్వామివారు చేశాడు అక్కడ. దాంతో వెళ్లిన సిబ్బంది పొంగిపోయారండి. ఎవరు అసలు అలసట లేదు, ఒక్కడు ఫిర్యాదు చేయలేదు, వాళ్ల మధ్యన ఎలాంటి కలహాలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, స్పర్ధలు లేకుండా చక్కగా 30 రోజులు కూడా 2 బ్యాచులుగా సుమారు 385 మంది అక్కడ పనిచేశారండి. ఇదంతా ఆయన చేసుకున్నాడు. ఎక్కడ నెలకొల్పాము స్వామిది, మాతో పాటు వచ్చిన డాక్టర్ చక్రవర్తి గారు చెప్తున్నారు, దాని యొక్క ప్రభావం లోక కళ్యాణమై ఉంటుందండి. ఎక్కడైతే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించామో ఒక క్షేత్రంలో దాన్ని ప్రతిష్ఠించుంటే వ్యక్తిగత కోరికలు తీరడానికి అక్కడ బాగా ఉపయోగపడుతుంటండి. మేము ఎక్కడైతే ఈరోజు పెట్టామో అక్కడ కూల్చినప్పుడు విశ్వ కళ్యాణానికి అది హేతు అవుతుందండి. మాకు తెలియదండి, మేమేమో అది తెలుసుకుని చేసింది కాదండి, ఆయన చేసుకున్నాడు. ఇది తలుచుకుంటేనే అద్భుతమైన ఒక భావం మనకు మనసులో కలుగుతుంది. ఈ విధంగా జరుగుతుంటుందండి. కాబట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క జీవిత లక్ష్యాన్ని నాకు చూపించి జాగ్రత్తగా నడిపించి ఒక విధంగా సత్ఫలితాలు రావడానికి కారకులైన వారందరికీ కూడా ప్రతిరోజు నేను శిరస్సు వంచి వారందరికీ ప్రణామాలు చేసినా కూడా సరిపోదు. ఇందాక చెప్పినట్టు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. దేనికి ఒక పనికిరాని ఒక వస్తువుని నెమ్మదిగా మలిచి కొంత ఉపయోగపడే రకంగా తీర్చిదిద్దారంటే వారి యొక్క అమోఘమైన సంకల్ప శక్తి ఇది నాకు స్ఫురిస్తుందండి. అది ఆరంభమైనది స్వామితో ఆరంభమైంది.
చివరగా ఒక ప్రశ్న, సమయం అభావం ఉంది కాబట్టి ఈవేళ ఒక అవతారాలు పరిసమాప్తం కావటం మనం చదివాం, అది మన ఊహకి పరిమితమైంది. కానీ ఒక అవతారం పరిసమాప్తి కావటానికి మనల్ని సాక్షులుగా స్వామి ఇక్కడ నిలబెట్టి వెళ్ళిపోయారు. ఒక స్వరూపం అరూపమై, ఒక పాంచభౌతిక దేహం మాయమై, విశ్వ తేజోమయుడైనటువంటి స్వామి ఇవాళ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు, ప్రచ్ఛన్నంగా పరోక్షంగా ఎట్లాగైనా. ఇవాళ భక్తులు, ప్రధానంగా యువకులు, మన తర్వాత తరం, అలాగే రాబోయే కాలాలు ఈ సత్యసాయి భగవానుడి యొక్క స్ఫూర్తిని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, ఏం చేస్తే ఇదంతా ఇంకా కలకాలం, దీన్ని స్వామికి నివాళిగా దీన్ని ఎలా తీసుకువెళ్లాలి అనేటువంటి దాని మీద మీ అభిప్రాయాలు కొన్ని చెప్తే అది అందరికీ కొన్ని మార్గదర్శనం అవుతాయి.
నేను మొదట విశ్వసించేది ఒక పరిమితమైన ఆకారం నుంచి స్వామి అపరిమితమైన విశ్వవ్యాప్తి తత్వానికి చేరారు కాబట్టి ఇది నేను పూర్తిగా విశ్వసిస్తున్నానండి. నేను కలిసిన అనేక మంది పూర్వపు విద్యార్థులకు కూడా ఇది చెప్పాను. కొంతమంది చాలా దిగులు పడ్డారు, ఏమిటి ఇలా అయిపోయిందని. నేను కూడా ఆ కొద్ది రోజులు అక్కడ ఉండడం, ఈ విధంగా స్వామిని చూడటం, అవన్నీ కూడా కొంత బాధను తీసుకొచ్చిన అంశాలే. అది మనం చర్చించుకోవచ్చు ఇంకొక సందర్భంలో. కానీ స్వామి ఏదో ఒక సమయంలో తన ఎజెండాను తను సాధించాలి, అది తప్పదు. ఎందుకంటే వారందరూ కూడా అలాంటి అవతారాన్ని వారు ప్రకటించుకున్నప్పుడు వారికి ఉన్న కార్యదీక్ష మనం ఎవరం కూడా ప్రశ్నించలేము. దానికి శరీరం కొంతవరకు ఉపయోగిస్తుంది. శరీరం యొక్క ఉపయోగం అయిపోయిన తర్వాత భగవద్గీతలో చెప్పినట్టుగా అదొక దుస్తుగా దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకొక దుస్తు వేసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి స్వామి విశ్వవ్యాప్తి తత్వానికి ఈరోజు అంకురార్పణ జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అలాంటి వాళ్ళు కూడా అదే ఫ్రీక్వెన్సీలోకి రావాలి. ఎప్పుడైతే రేడియో స్టేషన్ మీడియం వేవ్ నుంచి ఎఫ్ఎంకి వచ్చిందో మన రేడియోలో బ్యాండ్ మార్చుకోవాలి. స్వామి కూడా ఆ విధంగా ఎప్పుడైతే విశ్వవ్యాప్తి తత్వంలోకి వచ్చారో మన అంతఃకరణాన్ని కూడా ఆ విధంగా మనం ట్యూన్ చేసుకోవాలి. ఇంతకు ముందులాగా ఆకారం కనిపించాలి, నా ముందు నడవాలి అని మనం ఇంకా ఆలోచన చేస్తున్నామంటే బహుశా మనం కాలానుగుణంగా మనం ప్రవర్తించట్లేదు. మనం ఆ చైతన్యాన్ని మనం పొందాలి. ఎందుకంటే ఆయన చూపించిన అనేక విషయాలు, అనేక మార్గాలు, అసలు ఆయన మానవ జన్మ ఎందుకు ఎత్తవలసిన అవసరం ఏర్పడింది? మానవ జన్మ అనగానే మనందరికీ తెలుసు ఆ ఇబ్బందులన్నీ పడటం, మానవ జన్మ కింద రావటం, బాల్యం, ఈ దశలన్నీ కూడా ఆయన అనుభవిస్తూ వచ్చారు. అంటే కేవలం మానవ జాతి మీద ఉన్న ప్రేమ కోసమే చేశారు. అంత త్యాగం చూపించినప్పుడు, అలాంటి కష్టాన్ని స్వామి అనుభవించినప్పుడు, ఇంకా నువ్వు కష్టాన్ని అనుభవిస్తూ ఉండు స్వామి, నా ఎదురుకుండానే కూర్చునుండు అని మనం కోరుతున్నామంటే ఎంత ప్రేమ మనకి మన స్వామి మీద ఉన్నదో మనకు అర్థమవుతుంది.
మానుష్యం కూడా
అది ఏమాత్రం కూడా భావ్యం కాదు. కాబట్టి అపరిమితమైన చైతన్య స్వరూపం అది. సూర్యకిరణాలన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో ఒక ల్యాంప్ లో పెట్టినట్టుగా ఉంటుంది, అది కొన్నాళ్ళ వరకు ల్యాంప్ గా ఉంటుంది. ఏదో సమయంలో ఆ ల్యాంప్ ఫ్యూజ్ అయ్యి అది మళ్ళా సూర్యకిరణాలలో కలవాల్సిందే. కాబట్టి ఆ రకమైన చైతన్య ఆకారం ఇప్పుడు మనకు కనిపిస్తున్నది. ఎవరైతే ఆ తత్వాన్ని అర్థం చేసుకుని అలాంటి తత్వం గురించి ప్రార్థిస్తారో, నా అంతఃకరణ నాకు చెప్తున్నది, వాళ్ళకి సత్ఫలితాలు లభిస్తాయి, వాళ్ళకి స్వామి యొక్క నిదర్శనాలు కనిపిస్తాయి, స్వామి వాళ్ళందరినీ కూడా నడిపి తీసుకెళ్తాడు, అందులో అనుమానం లేదండి. అలాగే ఈ క్షేత్రం నిర్వీర్యమైపోతుందేమో, ఈ క్షేత్రానికి రారేమో, భక్తులు తగ్గిపోతున్నారేమో, ఇవన్నీ కూడా అనవసరపు ఆలోచనలు కావు. ఆయన ఇష్టం, ఇదంతా కూడా ఆయన సంకల్పం. ఆయన సంకల్ప సిద్ధి మనం చూసాం. ఒక కుగ్రామాన్ని ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రపంచ దేశాలందరూ కూడా వచ్చి ఆ కుగ్రామాన్ని సందర్శించే స్థాయికి ఆ గ్రామాన్ని తీసుకువెళ్లాడు. కేవలం అది స్వామి సంకల్పమే కదా, ఇంకెవరిది కాదు. కాబట్టి అంత సంకల్ప సిద్ధి ఉన్న స్వామికి ఇవన్నీ చాలా చాలా చిన్న విషయాలు. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే ఆ స్వామి యొక్క ప్రేమని ఇన్నాళ్ళు కూడా రుచి చూశామో, మనం ఆ విధంగా స్వామి గురించి ఆలోచన చేయటం మొదటి మెట్టు. రెండవది, ఆయన మౌనంగా కూర్చోలేదు. నా తపస్సు నేను చేసుకుంటాను అని గదిలో కూర్చుని తలుపేసుకోలేదు. నిరంతరం ఆయన హితబోధలు చేశారు, అనేక అంశాల గురించి చెప్పారు, జీవితం ఎలా నడవాలో చెప్పారు, తమ్ముడితో ఎలా వ్యవహరించాలో చెప్పారు, కుటుంబంలో ఎలా వ్యవహరించాలో చెప్పారు, దేశాన్ని ఎలా ప్రేమించాలో చెప్పారు, అన్ని మతాలని ఎలా గౌరవించాలో చెప్పారు, పురాణాల్లో ఉన్న అంశాలు చెప్పారు, రామాయణం గురించి సెమినార్లు కండక్ట్ చేయించారు. ఒకటేమిటి, అన్ని అంశాలు తాకారు, స్పృశించారు, పరవశించారు, మన పరవశింప చేశారు. అంత ఒక సంపద మన కోసం స్వామి వదిలి వెళ్ళినప్పుడు ఆ సంపదలో ఉన్న విలువల్ని మనం ఎందుకు గ్రోలటలేదు? దాంట్లో మనం కేంద్రీకరించుకోవాలి. ఇప్పుడు కూడా ఇంకా మనం పాత రోజుల్లాగానే ఏదో వెళ్ళి అక్కడ కూర్చుంటాం, పుట్టపర్తిలో కూర్చుంటాం, అక్కడే స్వామి కోసం తపస్సు చేస్తామంటే అది ఒక విధానం. స్వామి విడిచిపెట్టిన సంపదని ప్రతి ఒక్క సత్యసాయి ఆర్గనైజేషన్ కూడా ఆ లిటరేచర్ ని అధ్యయనం చేస్తూ, అందరికీ ఆ లిటరేచర్తో వాటి సంబంధం ఏర్పరుచుతూ, వాళ్ల మానసిక స్థితిని ఉత్తేజపరచడానికి మనందరం కూడా పూనుకోవాలి. అది చాలా చాలా ఆవశ్యకత. అలాగే ఈరోజు మూడవ అంశం, అది రెండవ మెట్టు. మూడో అంశంకి వచ్చేటప్పటికీ హితబోధ చేయడానికి ఇవాళ అనేక మంది ఉన్నారు. ఇవాళ ఇబ్బంది ఏమీ లేదు. మనం ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా మనకి ఏదో రకమైన మంచి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆచరించేవారు ఎవరు? అది ఇవాళ మనకి అవసరంగా నాకు కనిపిస్తున్నదండి. అందరం కూడా రోడ్డు సిగ్నల్స్ ఫాలో అయితే బాగుంటుంది అంటాం. అవకాశం వచ్చినప్పుడు ప్రతివాడు సిగ్నల్స్ వయలేట్ చేస్తున్నాడు. సో ఒకవేళ సత్యసాయి ఆర్గనైజేషన్స్ అందరం కలిసి మనందరం కూడా మంచి పౌరులుగా ఎదుగుదాము. పౌరత్వం అంటే ఇదిగో ఇది, ఈ నాలుగు లక్షణాలు మనం చేద్దాము. మనం ఎవరికి లంచం ఇవ్వకుండా ప్రవర్తిద్దాము. మన కార్యాలయాలకు మనం సకాలంలో వెళ్దాము. మనం ఆఫీసుల్లో మనం చేయవలసిన పనులు మనం స్పష్టంగా, మనకున్న మన చైతన్యాన్ని ప్రదర్శిద్దాము. ఇలా కొన్ని లక్షణాలు సత్యసాయి ఆర్గనైజేషన్ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, నేను స్వామి భక్తుణ్ణి అని ఎవరైతే అనుకుంటున్నారో, వారందరూ ఈ విధంగా ప్రవర్తించిన నాడు సమాజంలో ఎవరైతే స్వామి దగ్గరికి రాలేదో వాళ్లు మన ప్రవర్తన చూసి, ఓహో ఇన్ని లక్షణాలు ఉన్నాయా ఇందులో అని వాళ్లు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకున్న మన సమస్యల వల్ల కేవలం భజనకు వెళ్లినప్పుడు మాత్రమే మనం ఇలా ఉందాము, నారాయణ సేవ చేసినప్పుడు మాత్రమే ఆ దరిద్రుడి గురించి మనం ఆలోచన చేద్దాము, లేదా ఇంకొకసారి సందర్భం చేసినప్పుడే తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్నప్పుడే స్వామి గురించి ఆలోచన చేద్దాము అనే పరిమితమైన ఆలోచన మనం వెంటనే విడనాడాలి. ఎందుకంటే ఇన్నాళ్లు మనం వెనకేసుకొచ్చిన స్వామి ఇవాళ ఆయన తేజోవంతమే మనందరినీ చూస్తున్నారు. ఇన్నాళ్లు మన వెనకాల ఉన్నారు మన తల్లిలాగా, మన తండ్రిలాగా. పిల్లవాడు ఎంత పెద్దవాడైనా బస్టాప్ దాకా నడిచి వెళ్తుంటే వెనకాల నించుని తల్లి చూస్తూ ఉంటుంది, వీడు బస్టాప్ దాకా క్షేమంగా వెళ్ళాడా లేదా అని. వాడు ఎంత పెద్ద ఉద్యోగి అయినా కారు జాగ్రత్తగా ఎక్కాడా లేదా అని చూస్తూ ఉంటుంది. అలా మనకి వెనకాలండి స్వామి నాళ్ళు చూశారు. ఇవాళ మనకి ఆ రకంగా కాకుండా తేజవంతమై ఆయన చూస్తున్నారు. మనం ఇంకా అలాగే ప్రవర్తిస్తే అలాగా మనలో మార్పు రావాలి, మనలో ఆ నూతన ఉత్సాహం రావాలి. ఎందుకంటే ప్రపంచాన్ని ఎంత త్వరగా మార్చాలి అనే ఒక ఆవేదన ప్రతి ఒక్కరి మనస్సులో ఉండాలి. ఈ విధంగానే ప్రపంచం ఇంకా కొనసాగుతూ ఉండి ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు కలిసి జీవించలేని పరిస్థితులు ఇవాళ సమాజంలో కనిపిస్తున్నాయి. ఒక తండ్రి తన కూతురుతో ఎలా ప్రవర్తించాలో కూడా చేయలేని పరిస్థితులు ఇవాళ మనకి పత్రికల్లో కనిపిస్తున్నాయి. ఆస్తి కోసం తల్లినే కడచేర్చిన కొడుకు గురించి మనం చదువుతున్నాం. ఈ సంఘటనలు వింటున్నప్పుడల్లా మన హృదయం ద్రవించిపోతున్నది. మనమంతా కూడా సనాతన ధర్మ విలువల కోసం మనం ప్రాకులాడాలి. అది ఎప్పుడు వస్తుంది? ఇంకా అది ఎప్పుడో వస్తుందని చెప్పి చూడకుండా ఇవాళ రావాలి, రేపు రావాలి అనే ఒక వేగవంతంగా మార్పు తీసుకురావడానికి మనందరం కార్యశూరులు అవ్వాలి. కార్యశూరులు అవ్వడానికి స్వామియే మనకి నిలువు, మనకి ఉన్న ఒక ప్రకాశం, ఆయన అందిస్తున్న ధైర్యం మనకు ఉన్నది. ఆయన నడిపి చూపించాడు, ఆయన చేశాడు. ఆయన ఎవరేవి వెళ్లి దేహి అని చేయి చాచి అడగలేదు. ఎవరైనా వచ్చినా కూడా ఆయనకి మనస్కరిస్తే స్వీకరించేవాడు, లేకపోతే స్వీకరించేవాడు కాదు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. మనకు వచ్చిన వనరులతో మనం సంతృప్తి పడుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని మనందరం కూడా చేయగలిగితే తప్పులు జరుగుతాయి. నేను కూడా చాలా తప్పులు చేశాను జీవితంలో. చేసిన తప్పులకి క్షమాభిక్ష కోరుతూ ఇంకొకసారి తప్పు చేయకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా భగవంతుడు క్షమిస్తాడు. ఎవ్రీ సెయింట్ హ్యాజ్ అ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాజ్ అ ఫ్యూచర్ అని మనం వింటూనే ఉంటాం. కాబట్టి వీ నీడ్ నాట్ బి వరీడ్, ఆఫ్టర్ ఆల్ టు ఎర్ ఇస్ హ్యూమన్ అన్నారు. కాబట్టి తప్పులు జరిగితే జరిగాయి, కానీ మన యొక్క గమ్యస్థానం ఏమిటి, ఏ గమ్యస్థానం కోసం స్వామి ప్రాకులాడేవారు, స్వామి చెప్పేవారు, ఇన్ని సంస్థలు ఆయన ఏర్పాటు చేశారు, ఇన్ని దేశాల నుంచి ప్రతినిధుల్ని వారి దగ్గరికి తెప్పించుకున్నారు, వాళ్లతో మాట్లాడేవారు, వాళ్ళకు అర్థమయ్యే భాషలో వారికి చెప్పేవారు, మనతో తెలుగులో మాట్లాడుతున్నట్టుగా మనకుండేది, వాడికి పర్షియన్ లాంగ్వేజ్ వాడికి వినిపించేది, ఇంకొకటి రష్యన్ లాంగ్వేజ్ వినిపించేది. ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు మనకు తెలుసు. కాబట్టి ఆ మార్పు మన ఈ సమాజంలో మనం తీసుకురావాలి. మార్పు కోసం మనందరం కూడా ఆవేదన చెందాలి. ఎప్పుడు స్వామి భజన దగ్గర కూర్చున్నా కూడా మనం పాడుతున్న ఈ భజన, ఈ తరంగాలన్నీ కూడా ఈ సమాజంలోకి ఆ ప్రసారం బాగా, అది ఉత్పత్తి బాగా పెరిగి మార్పు తీసుకురావాలి. మార్పు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలని ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో తప్పకుండా సంకల్పం సిద్ధిస్తుంది. ఎందుకంటే మనం వారి పేరు చెప్పి అడుగుతున్నాం. నేను కోరుతున్నాను కాబట్టి మార్పు కావాలి స్వామి అంటే అది అయ్యేది కాదు. నువ్వు అడుగుతున్న మార్పు, నువ్వు కోరుకున్న మార్పు, దేనికోసమైతే నువ్వు ఎంత శ్రమించావో ఆ మార్పు త్వరగా రావాలి, త్వరగా రావాలి, దాన్ని నువ్వు మా అందరికీ కరుణించాలి అని మనం ప్రార్థిస్తే తప్పకుండా సనాతన ధర్మ విలువలు మళ్ళా మనకు కనిపిస్తాయి. మన సమాజంలో అందరూ కూడా ధనానికి ఇవాళ ఇస్తున్న ప్రాధాన్యత తగ్గుతుంది, విద్యకి బుద్ధికి దానికి ప్రాముఖ్యత పెరుగుతుంది, గుణగణాలున్న వారిని ఆదర్శాయ పురుషులుగా మనం తీసుకుంటాం. ఇవాళ ఎవరికి డబ్బు ఎక్కువ ఉన్నదో వాళ్ళ చుట్టూతో అందరూ చేరి జయజయలు పలకడం, ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరమైన మార్పులు మన సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ మార్పుల గురించి స్వామి చేసిన కృషి ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే తుది శ్వాస దాకా కూడా ఆయన దాని గురించే ప్రాకులాడాడు. అంతేగాని డబ్బు సంపాదిద్దామనో, భవనాలు కట్టుకుందామనో అలాంటి ఆలోచన ఇప్పుడు ఆయనకి లేదు. ఎవరైనా వచ్చి డబ్బు ఇచ్చినా కూడా అక్కడ పడేయమనేవారంతే. ఆయన స్పృశించిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విశ్వవ్యాప్తి చైతన్యంగా ఉన్న ఆయన్ని, ఆ శక్తి కోసం మనం ప్రార్థించాలి, పూజించాలి, తప్పకుండా ఫలితాలు అందుతాయని చెప్పి నా గట్టి నమ్మకం అండి. ఈరోజు నేను అదే విధంగా నేను చూస్తున్నాను వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం. ఇవన్నీ కూడా మనకి కలుగుతున్న మన చుట్టూతో ఉన్న దృష్టాంతాలని ఏది పరిశీలన చేసినా కూడా మన శక్తియుక్తుల వల్ల వచ్చిన మార్పు కాదు, ఇది దైవశక్తి. కాబట్టి దాని గురించే మనం ప్రాకులాడదామని నేను భావిస్తున్నాను. భక్తులు ఎవ్వరూ కూడా దయచేసి నిరాశకు మనం లోను కాకూడదు. నిరాశకు లోనయ్యామంటే మనం స్వామిని అర్థం చేసుకోలేదనే మనం అనుకోవాలి. అలా ఎప్పుడు మనం పరిమితం చేయకూడదు. ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నా కూడా పుట్టపర్తలు ఆయన ఉండేవాడు, ఆయన భక్తుడు కూడా బాంబేలో ఆయన కనిపించేవాడు. కాబట్టి అప్పుడు కూడా ఆయన శరీర మాధ్యమాన్ని వాడలేదు కదా.
చాలా
పరిమితమైన అది, ఆయన పరిమితంగానే దాన్ని వాడారు. ఈ విధంగా నేను భావిస్తున్నానండి. కానీ నాకంటే అపారమైన అనుభవం మీలాంటి వారికి ఉంది. నన్ను పిలిచి ఆదరించి ఇలాంటి అవకాశం మీరు కల్పించారు. ఇది స్వామి యొక్క కృపగా నేను భావిస్తున్నాను, ఆయన ఆశీర్వచనాలుగా భావిస్తున్నాను. మీకు, రేడియో సాయికి, మరొకసారి నా సోదరులందరికీ నేను నా శుభాకాంక్షలు తెలుపుతూ వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి సత్ఫలితాలు రావాలని నేను మరీ మరీ స్వామిని వేడుకుంటున్నాను. తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహం వల్ల వారి సంకల్పాలన్నీ సిద్ధిస్తాయని నేను భావిస్తున్నాను.
ఇహమేవ అన్నటువంటి వేద ప్రామాణికమైన మాట, ఆంగ్లంలో ఇప్పుడే ఇక్కడే అని ఒకటి, వర్తమానమే రేపుగా రూపుదిద్దుకుంటుంది గనక మన ఆలోచనలన్నీ కూడా స్వామి యొక్క సంకల్ప బలంతో, అనుగ్రహంతో, స్వామి దయాశీస్సులతో, కరుణాంతరంగ స్ఫోరకమైనటువంటి ఒక భావన చాతుర్యంతో
ఇంకా అనేకమైనటువంటి విలువలన్నింటినీ కూడా అనేక రంగాలలో మీ వంటి వారు, మాబోటి వారు వాటిని చక్కగా అనుష్ఠానం చేస్తూ గనక వెళ్లినట్లయితే స్వామి సంకల్పించినటువంటి సాయి యుగమో, సత్యసాయి యుగమో, సత్యయుగమో తప్పకుండా సిద్ధిస్తుంది. ఇవాళ మీరు రేడియో సాయి స్టూడియోకి ఈ వచ్చిన సమయం చాలా మాకు తెలుసు, అది చాలా కఠినమైనటువంటిది. అయినా మీరు వీలు చేసుకుని ఇక్కడికి వచ్చి మన సాయి సోదరులకి, సాయి ప్రపంచానికి, సాయి భక్త కోటికి మీ అంతరంగాన్ని ఆవిష్కరించి అనేకానేకమైనటువంటి విషయాలను స్పృశిస్తూ స్వామి యొక్క సమగ్రమైనటువంటి ఉద్యమ స్ఫూర్తిని, ఉత్తేజాన్ని మరొక్కసారి పునః జ్వాజ్వల్యమానం చేసినందుకు, ఉద్దీపనం చేసినందుకు సర్వేశ్వరుడైనటువంటి స్వామి యొక్క దివ్య అనుగ్రహం మీ ఎడల, మీ కుటుంబం ఎడల, మీ తల్లిదండ్రుల యొక్క ఆరక్షణ మీకు అన్ని వేళలా ఉండాలని మనసా వచసా శిరస స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకును పట్టుకుంటే చాలు. అలాగే స్వామి ఎందుకు విద్యార్థులకు అంత ప్రాముఖ్యతను ఇస్తున్నారో తెలుసుకోవాలంటే శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి లాంటి ఒక్క విద్యార్థి జీవితాన్ని, జీవన విధానాన్ని గమనిస్తే చాలు. ఒక శిల్పి పడి ఉన్న ఒక రాతిని ఒక అద్భుతమైన శిల్పంగా ఎలా మలుస్తారో, అలాగే భగవంతుడు కూడా మన జీవితాల్ని అలా అర్థవంతం చేసి మన జీవితాల్లో ఒక చైతన్యాన్ని నింపుతారు. మన సాయి భగవానుడు మన ఎడల చూపించిన ప్రేమ, దయ అటువంటివి. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలోని తరువాతి అంశం ఒక లఘునాటిక. మే 6వ తేదీనాడు సాయి భక్త కోటి అంతా విశ్వవ్యాప్తంగా సాయి భగవాను దివ్య మాతృమూర్తి అయిన శ్రీమతి ఈశ్వరమ్మ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ప్రతి ఏటా ఈశ్వరమ్మ దినోత్సవంగా జరుపుకునే రోజు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బాల వికాస్ పిల్లలు అందించిన మాతృదేవోభవ లఘునాటికను ఇప్పుడు మనం విందాం.
ఓం శ్రీ సాయిరాం. మాతృదేవోభవ, పితృదేవోభవ. స్వామి మాతృమూర్తి అయిన ఈశ్వరంబ గారికి ప్రథమస్థానమును ఇచ్చారు. స్వామి తల్లి గొప్పతనమును తెలుపుతూ ఈ విధంగా అన్నారు. పొడమి కన్నతల్లి పూజనీయులు కదా, వారిని మించువారు వసుదలేరు. తల్లి సేవ కన్న మించినది అది ఏది? జన్మభూమి కన్న స్వర్గమేది? ఈ అంశంపై మాతృమూర్తి గొప్పతనమును తెలియపరుస్తూ ఈశ్వరాంబడే సందర్భంగా ఒక చిన్న నాటిక ఇది. రామ్, శ్యామ్ అనే ఇద్దరు మిత్రులు ఒక సాయంత్రం సరదాగా ప్రకృతిని ఆస్వాదిద్దామని ఒక పార్కుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఒక తల్లి తన బిడ్డకు జోలపాటు పాడుతూ ఉండింది.
జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో. తొలుత బ్రహ్మాండంబు తొట్టెలో ఉంచి నాలుగు వేదముల గొలుసుల మరించి బరువైన పణిరాజు పాన్పుల మరించి చెలియడోలికలందు చేచిలాలించి జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో 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 జో.
ఒరే శ్యామ్, ఇది విన్నావట్రా, ఆ తల్లి ఎంత మధురంగా పాడుతుందో, ఏమంటావు?
అవునురా, వీణులు విందుగా ఉంది, అది వింటుంటే మా అమ్మ గుర్తుకు వస్తుందిరా. రామ్, పాట మధురంగా ఉందన్నావు సరే, అందులోని అంతరార్థం గమనించావా?
లేదురా. ఏమిటది, కొద్దిగా వివరించు.
ఇది మన తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తన. నాటి కాలం నుంచే ఇటువంటి జోలపాటలు మాతృప్రేమతో పాటు ప్రాపంచిక వైరాగ్యాన్ని బోధిస్తాయి. తల్లి మన చిన్నతనం నుండే ఇటువంటి గొప్ప వైదిక లౌకిక సత్యాలను చిన్న చిన్న జోలపాటలులాగా మనకు చెప్తుంది. పుట్టగానే అచ్యుత, కేశవ, గోవింద అని భగవన్నామములు మన చెవిన ఈ విధంగా పడితే అది మనకు అలవరుతుందిరా.
అవును మరి, అందుకే తల్లిని మన ప్రథమ గురువు అన్నారు. అమ్మలు మన చిన్నప్పుడు గోరుముద్దులు నోట్లో పెట్టూ ఇది రాముడి ముద్ద, ఇది సీత ముద్ద అని రామాయణ కథలు చెప్తూ అన్నం పెట్టేవారు. స్నానం చేయిస్తూ శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష అని ఆటలాడించేటప్పుడు ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు, మంచినీళ్ళు తాగింది ఏనుగు, ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు, ఇలా చిన్న చిన్న పాటలతో మనకు భగవంతుని ఆరాధన నేర్పుతుందిరా అమ్మ.
ఆహా, మళ్ళీ నా చిన్ననాటి రోజుల్ని గుర్తుకు తెప్పించావురా. నీకు తెలుసా, ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక గొప్ప తల్లి ప్రోత్సాహం లేకపోతే ఈనాడు ఆ వ్యక్తులు గొప్పవారు అయ్యేవారే కాదు, అందరి ఆదరణ పొంది ఆరాధింపబడుతున్నారు.
అవునురా, నువ్వు ఆ మాట చెప్పంగానే మన గాంధీజీ గుర్తుకు వచ్చారు. నీకు తెలుసా, గాంధీజీ తన తల్లి వల్లే అంత గొప్ప స్థాయికి ఎదిగి అంత పేరు ప్రఖ్యాతలు పొందారు, గొప్ప దేశ నాయకులు అయ్యారు.
అది అలారా?
ఆవిడ నిత్యం కోయల కూస్తే గాని భోజనం చేసేది కాదు. ఒకరోజు కోయల ఎంతసేపైనా కూయలేదు. గాంధీజీ అది చూసి బాధపడి చిన్నతనం అమాయకత్వంతో తెలియక భోజనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తనే కోయలగా కూశాడు.
అప్పుడేం జరిగిందిరా?
ఆ తల్లి ఈ పని తన పిల్లవాడే చేస్తుంటాడని గ్రహించి వెంటనే వచ్చి గాంధీజీని చెల్లుమని చెంప మీద కొట్టింది.
అదేమిట్రా, పాపం గాంధీ తన తల్లి సుఖంగా ఉండాలనే ఉద్దేశంతోనే కదా ఆ పని చేసింది.
అక్కడే ఉందిరా అసలైన ట్విస్ట్. ఆనాడు గాంధీజీ తల్లి పుత్లీబాయి జీవితంలో ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అని, ఎల్లప్పుడూ సత్యమే పలుకుతాను అని ఒట్టు వేయించుకుంది.
అందుకే అనమాట మన గాంధీజీ సత్యమే తన ఆయుధంగా పెట్టుకుని సత్యమేవ జయతే అన్న నినాదాలతో బ్రిటిష్ వారిని మన దేశం నుండి తరిమికొట్టారు.
అవును మరి.
నువ్విది చెబుతుంటే నాకింకొక గొప్ప వ్యక్తి గుర్తుకు వచ్చారా.
ఎవరాయనా?
ఇంకొక స్వాతంత్ర సమర యోధుడు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆయన విదేశీయుల అక్రమాలు సహించలేక వారిని ఎదిరించారు. అంతేకాదు, ఆనాటి కాలంలో జనాలు పేదరికంతో, దప్పికతో, అనేక రోగాలతో బాధపడుతూ ఉంటే చూడలేక అతని తల్లి హృదయం కరిగింది. తన తల్లి కోరిక మేరకు విద్యాసాగర్ ప్రజలందరికీ ఉపయోగపడేలా స్కూలు, ఆసుపత్రిని నిర్మించాడు. మహారాష్ట్రను పరిపాలించిన ఛత్రపతి శివాజీ తన తల్లి మాటలను విని ధర్మబద్ధంగా పరిపాలించి శత్రువులను భయభ్రాంతులకు లోను చేశారు. చివరికి భవానీ అమ్మగారి సాక్షాత్కారాన్ని కూడా పొందగలిగారు.
అవునురా, అందుకే అన్నారు పెద్దల మాట చద్దనపు మూట అని. నువ్వు ఇందాక విద్యాసాగర్ గారి తల్లి గురించి చెప్పగానే మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లి అయిన ఈశ్వరాంబ గారు గుర్తుకొచ్చారు. ఆవిడ మన స్వామిని 3 కోరికలు కోరారు. అవి ఏమిటో తెలుసా?
తెలియదురా. ఏమిటవి?
పుట్టపర్తిలోని ప్రజలు నీళ్లు లేక బాధపడుతున్నారని తెలిసి ఒక బావిని తవ్వించమన్నారు. జనాలు ఎన్నో రోగాలకు గురవుతున్నారని ఒక చిన్న ఆసుపత్రి కట్టించమన్నారు. అలాగే చిన్న పిల్లలకు పాఠశాలను నిర్మించమన్నారు.
అవునరా, మన స్వామి సాక్షాత్ భగవంతుడు. మన ఈశ్వరమ్మ గారు ఒక చిన్న బావి, చిన్న ఆసుపత్రి, చిన్న బడి కట్టించమని అడిగితే మన స్వామి ఏకంగా ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా, మానవులకు సాధ్యం కాని రీతిలో అందరూ సుఖంగా ఉండాలని ఒక్క ఆలోచనతో నిస్వార్థంగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెద్ద వాటర్ ప్రాజెక్టు, పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పెద్ద విశ్వవిద్యాలయమే నిర్మించారు.
అవునురా, ఇది ఎలా చేయగలిగారు స్వామి అని అడిగితే ఆయన ఇది ప్రేమ మహిమ అంటారు. ఆయన తల్లి మాటకు కట్టుబడి పుట్టపరిచిని వీడి ఎక్కడికి వెళ్లలేదు.
అవునురా, శంకరాచార్యులు వారు కూడా సన్యాసం స్వీకరించి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నప్పటికీ తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ఆమె అంతిమ సమయంలో పిలవగానే వెంటనే ఆవిడ వద్దకు వచ్చారు.
అవును మరి, అంతటి అవతార పురుషులే తల్లికి అంత ప్రాముఖ్యతనిచ్చారంటే అసలు సృష్టిలో తల్లి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
అసలు సృష్టికి మూల కారణం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్నది ఒక శక్తి. ఆవిడ నుండే అనేకానేక జీవరాశులు ఉద్భవించాయి.
అందుకే సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఏమన్నాడో తెలుసా?
ఏమన్నారా?
శ్రీరాముడు రావణ వద గావించి లంకను గెలిచినప్పుడు ఆ గొప్ప అందమైన లంకానగరాన్ని చూసి లక్ష్మణుడు, అన్నా ఈ లంకానగరం బహు చక్కగా ఉంది, ఎంతో అందంగా ఉంది, మనమిక్కడే ఉండిపోదాం అని అన్నప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా?
ఏమన్నాడురా?
జననీ జన్మ భూమిష్య స్వర్గాదపి గరీయసి అన్నాడు. అంటే కన్నతల్లి, జన్మించిన భూమి అన్నవి స్వర్గం కంటే శ్రేష్టమైనవి, గొప్పవి అని.
అందుకే కాబోలు వేదాల్లో నా గాయత్రియా పరం మంత్రం నా మాతృ పరదైవతం అనగా గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు.
అంతేకాదురా, మనకు జీవితంలో పంచమాతలు చాలా ప్రధానం.
ఎవరురా వారు?
గోమాత, భూమాత, దేశమాత, దేహమాత, వేదమాత, వీరు అత్యవసరం. వీరిని మనం గౌరవించి పూజించాలి, అప్పుడే మనం సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలం.
నిజం చెప్పావురా రామ్, ఈనాడు ప్రపంచంలో వీరెవ్వరికీ గౌరవం ఇవ్వట్లేదు, అందుకే అన్ని అనర్థాలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గోవుల్ని ఈనాడు చంపి వాటి మాంసాన్ని భుజిస్తున్నారు, భూగర్భాలను కొల్లగొట్టి వారి వారి స్వార్థం కోసం దోచేస్తున్నారు. దేశానికి కృతజ్ఞత పూర్వకంగా రుణపడి తాము చదివిన చదువులన్నీ ఆ దేశమాతకు అర్పించాల్సింది పోయి ఈనాటి విద్యార్థులు ఇతర దేశాలకు తమ సేవలందిస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతూ పాశ్చాత్తుల అలవాట్లను అలవరుచుకుని తమ ప్రాణానికి తామే ముప్పు తెచ్చుకుంటున్నారు, దేహాన్ని సరైన రీతిలో చూసుకోవట్లేదు. ఇంకా వేదాల సంగత, అవి వాదాల పాలైపోయాయి. ఎన్నో వేదాలు చలామణిలోనే లేవు. ఇలాంటి దుస్థితి పట్టిందిరా ఈనాడు.
బహు చక్కగా చెప్పావురా శ్యామ్. ఈ ఐదుగురు మాతలను గౌరవించట్లేదు కనుకనే మన దేశంలో ఆకలి చావలు, అనారోగాల వల్ల, ప్రకృతి విజృంభణ వలన జనం మృతి చెందుతున్నారు.
అందుకే మన స్వామి మన క్షేమాన్ని తలిచి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ విద్యార్థులకు సమ్మర్ కోర్సుల ద్వారా భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికత విశిష్టతను తెలియపరుస్తున్నారు.
అవునరా, మనం స్వామి చెప్పినట్లుగా నడుచుకోవాలి మరి. కానీ ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా?
ఏమైందిరా?
నేను మొన్నే ఎక్కడో చదివానురా, ఒక తల్లి తన పిల్లవాడు చిన్నప్పుడు తమ పక్కింటి వారి జామ పండ్లను తోటకూరలను దొంగలించి తెచ్చినప్పుడు మందలించకుండా ప్రోత్సహించింది. దాంతో వాడు పెరిగి పెద్దయ్యేసరికి ఒక గజ దొంగగా మారాడు. వాడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళినప్పుడు వాడు దీనంతటికీ తన తల్లియే కారణమని అన్నాడు. తల్లిని పిలిపించమన్నాడు. తల్లి వచ్చిన తర్వాత ఆమెను మందలించి ఆమె వల్లనే ఈ దుస్థితి వచ్చిందని తిట్టాడు. ఆ తల్లి తన తప్పును తెలుసుకుంది, కుమారునికి ఉరిశిక్ష వేశారు. ఆ తల్లి పుత్రవియోగంతో జీవితాంతం బాధపడాల్సి వచ్చింది.
కాని అటువంటి తల్లులు చాలా అరుదు. తల్లికి ఎల్లప్పుడూ తన పిల్లల సంక్షేమమే ముఖ్యం, కాని తనకంటూ ఇతర కోరికలే ఉండవు.
నిజం చెప్పావురా శ్యామ్. అవునురా, మర్చేపోయాను, ఈశ్వరాంబాడే రానే వచ్చింది. ఆ మహాతల్లి గురించి రెండు మాటలు చెప్పు.
ఆవిడ గురించి రెండు మాటల్లో చెప్పలేనురా. మాతృదేవో భవ అన్నట్లు మన స్వామి మాతృదేవత అయిన ఈశ్వరాంబకు ప్రథమ స్థానమిచ్చి ఆదర్శంగా నిలిచారు. ఈశ్వరాంబ సాక్షాత్తు శ్రీమన్నారాయణి కన్నతల్లిగా స్నేహం చూపే ఆత్మీయురాలిగా నిష్కపటమైన కరుణామయి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారు. అలనాటి యశోద తన చిన్ని కృష్ణుడి లీలలో కలయో వైష్ణవిమాయో అనుకున్నట్లు మొదట ఈశ్వరాంబ గారు మాయలో పడ్డారు. తరువాత స్వామి చూపే మహిమలు భక్తి పరంపరలు చూసి ఆమె కూడా స్వామి భక్తురాలిగా మారి ఆవిడ తుది శ్వాస వరకు స్వామిని తలిచి స్వర్గస్థులైనారు. ఆమె కోరిన కోరికలను తీర్చారు మన స్వామి.
ఆవిడ పిల్లల పట్ల అపారమైన ప్రేమాభిమానాలు చూపేవారు. ఆ మాతృమూర్తి సంస్మరణార్థం ఈ రోజు బాలవికాస్ డేగా జరుపుకుంటున్నాం. అయితే త్వరగా స్వామి మందిరానికి పదరా, అక్కడ ఈనాడు పిల్లలచే మంచి సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.
సరే వెళ్దాం పదరా.
ఇంతవరకు వీరు మే 6వ తేదీ ఈశ్వరమ్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బాలవికాస్ పిల్లలు అందించిన మాతృదేవోభవ లఘునాటికను విన్నారు. ఇందరి పాత్రలు చిరంజీవి లలిత్, చిరంజీవి తరుణ్, శ్రీమతి ప్రభ, రచన శ్రీ ప్రజ్ఞాత్, శ్రీమతి లీలాశాస్త్రి గారు. ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసిన వారు శ్రీ జి ప్రవీణ్. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. తరువాతి కార్యక్రమం రేడియో సాయి వేదం శిక్షణా తరగతి. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి.